Sarvarupam dharam shantam sarvanamam dharam shivam sachidananda rupam advaitam satyam சிவம் சுந்தரம் சர்வரூபதரம் சாந்தம் சர்வநாம தரம் சிவம் சச்சிதானந்த ரூபம் அத்வைதம் சத்யம் சிவம் சுந்தரம். ఈ విశాల ప్రపంచమునందు ఎందు చూచినా మానవత్వం అనేటువంటిది అనేక విధములైనటువంటి ఒక ఉడుదుడుకుతో అల్లకల్లోలముతో జీవిస్తూ ఉన్నది. ఒక సమస్యను తీర్చడానికి ప్రయత్నించినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు మరింత జటిలమైనటువంటివిగా పుట్టుచూ ఉన్నది. దీనికి కారణమేమిటి? వ్యక్తికి సమాజమునకు ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యము ఈనాడు సరైనటువంటిదిగా లేకపోవటమే కారణం. ప్రప్రథమంలో మనం గుర్తించవలసినటువంటిది నాలుగు. మొదటిది, అనేక విధములైనటువంటి యొక్క సమస్యలతో ఉండినటువంటి యొక్క దీనిని క్షణములో నివారణ గావింపదగినటువంటిది ఒక్కటి. మొదటిది పరమేష్టి, రెండవది సృష్టి, మూడవది సమష్టి, నాలుగవది వ్యష్టి. పరమేష్టి, సమష్టి, సృష్టి, వ్యష్టి, ఈ నాలుగు కూడాను భిన్నములైనటువంటివి కావు. దేహములో అనేక విధములైనటువంటి అంగములు చూస్తున్నాము. ఇవి చేసేటువంటి పనులు కాని దీని రూపములు కాని భిన్న భిన్నముగా ఉండినప్పటికీ అన్నీ చేరినదే ఈ దేహం. ఇది చెయ్యి అనుకుంటున్నాము. ఈ చేతిలోనే తిరిగి ఒక హస్తం ఉంటుండాలి. ఈ హస్తములకు కొన్ని వ్రేళ్లు ఉంటున్నాయి. ఈ వ్రేళ్లు, హస్తము, చెయ్యి అని మూడు పదములు వేరువేరుగా ఉండినప్పటికీ ఈ మూడు చేరి ఒక్కటే. అదే విధముగానే మొట్టమొదట పరమేష్టి అనేటువంటి తత్వము గుర్తించాలి. ఈ పరమేష్టి తత్వాన్ని గుర్తించినప్పుడే సృష్టి యొక్క రహస్యం మనకు అర్థమవుతుంది. సృష్టి యొక్క రహస్యమును అర్థం చేసుకున్న తర్వాత సమష్టి స్వరూపం మనకు సాక్షాత్కరిస్తుంది. సమష్టిని సాక్షాత్కరించిన తర్వాత వ్యష్టి మిగిలిపోతుంది. ఈ పరమేష్టిని గుర్తించడం ఏ విధంగా? వ్యక్తి తన సహజమైనటువంటి యొక్క గుణములను, సత్ప్రవర్తనను అభివృద్ధిపరచుకొని పరమేష్టిని ఆరాధించి సమస్తిని ఆశ్రయించి సృష్టిని అనుభవించడమే ఇది సరి అయినటువంటి జీవితం యొక్క అంతరార్థము. ఈనాడు ప్రకృతిని మనం అనుభవించాలి. ప్రకృతిని మనం అనుభవించాలంటే సమస్తిని మనం ఆశ్రయించాలి. సమస్తిని ఆశ్రయించాలంటే ప్రకృతిని విశ్వసించాలి. ప్రకృతిని విశ్వసించాలంటే పరమేష్టి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే విధముగానే మనము మన జీవితమును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టవాలన్నా ఈ సమష్టి స్వరూపంలో మనము దీనిని సాధించడానికి పూనుకోవాలి. సమష్టి అనగా అనేక విధమైన సమస్యలు, సమాజములు ఇందులో మనము ఏర్పరచుకున్నాము. అనేక మంది వ్యక్తులు చేరినటువంటిదే ఇది ఒక సమష్టి. ఈ ఏకత్వం అనేటువంటిది ఒక దివ్యత్వానికి మూల కారణమైనటువంటిది. ఈ సమష్టి స్వరూపం చేత మనము ఏకత్వాన్ని అనుభవించడానికి అవకాశమవుతుంది. ఇప్పుడు ఒక్కటే ఉదాహరణము. ఈ వాతావరణం నందు, ఈ ప్రదేశమునందు అనేక దేశముల వారు, అనేక సంస్కృతి వారు, అనేక సిద్ధాంతముల వారు, అనేక రూపనామముల వారు ఉంటున్నారు. కాని అందరి యొక్క సమష్టి తత్వం ఏమిటి? ఆ సాయి తత్వంను పురస్కరించుకుని మీరందరూ ఏకమై ఉన్నారు ఇక్కడ. కనుక ఈ భిన్నత్వమునందే ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏకత్వమును గుర్తించాలంటే సమష్టి తత్వాన్ని పెంచుకోవాలి. దైవము, 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 ఎవరు దైవము, ఎక్కడ దైవము, ఏ రీతిగా ఉంటాడు దైవము, దీనికి మూడే మూడు వేదము మంత్రములు ఉపదేశించింది. అనగా సత్యం బ్రూయాత్, ఇది నైతికమైనటువంటి విలువ. ప్రియం బ్రూయాత్, ఇది ధార్మికమైనటువంటిది. నబ్రూయాత్ సత్యమప్రియం, ఇది ఆధ్యాత్మికమైనటువంటిది. నైతిక ధార్మిక ఆధ్యాత్మికమునకు మూడింటికొను సత్యమే ప్రధానము. నైతికంగా మనము సత్యం బ్రూయాత్ సత్యాన్ని పలకాలి. ఈ సత్యం ఎట్ట ఉండాలి? ప్రియం బ్రూయాత్, ఈ సత్యం ప్రియమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈ ప్రియమైనటువంటి సత్యముతో కూడినప్పుడే నా బ్రూయాత్ సత్యమప్రియం, ఇంకా అసత్యమైనటువంటిది మన నుంచి రాదు. కనుకనే అసత్యము రానటువంటిది, ప్రియముతో కూడినటువంటిది సత్యము. ఆ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వమును గుర్తించిన వారవుతారు. అంతేకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్తే, ఇదే భగవద్గీత యొక్క ఉపదేశము. సత్యమైనప్పటికీ ఇతరులను బాధించేటువంటి సత్యాన్ని మనం చెప్పకూడదు. ఇతరులు ఆనందిస్తారే అనేటువంటి ఉద్దేశంతో అసత్యాన్ని కూడా చెప్పకూడదు. అనుద్వేగకరం వాక్యం, ఆ సత్యం కూడా ఒక కఠినమైనటువంటిదిగా ఉండకూడదు. ఆ సత్యం కూడాను ప్రియమైనటువంటిదిగాను మృదువైనటువంటిదిగాను మధురమైనటువంటిదిగాను ఉంటుండాలి. సత్యం ప్రీతి హితం చేయత్తు, ఇష్టమైనటువంటిదిగా ఉంటుండాలి. కనుకనే సత్యం బ్రూయాత్, మనం నైతికమైనటువంటి విలువను మనం సాధించవలనన్నా సత్యం మార్గంలో ప్రవేశించాలి. నైతిక విలువను ఈ సత్యమే మనం కాపాడుతూ వస్తుంది. ఇంకా రెండవది, ఈ సత్యాన్ని మనం ఏ విధంగా ప్రియం బ్రూయాత్, ప్రియముతో ఉండాలి, ప్రేమతో ఉంటుండాలి. ఈ సత్యము ప్రియమైనటువంటిదిగా ఉండినప్పుడే మానవత్వం వికసిస్తుంది, వ్యక్తిత్వం వ్యక్తమవుతుంది. కనుకనే నబ్రూయాత్ సత్యం అప్రియం, కనుకనే ఈ ప్రియమైనటువంటి మాటల చేత ఇతరుల యొక్క దీనిని ఏమాత్రమో అనుసరించక ప్రియమైనటువంటి దాంతో మనం పలుకుతూ వస్తాం. ఈ సత్యమునందే నైతిక ధార్మిక ఆధ్యాత్మిక మూడింటి యొక్క సమ్మిళితమై ఉంటుండాలి. దీనికి మరొక ఉదాహరణము పారమార్థికము వ్యావహారికము ప్రాతిభాసికము అని మూడు మార్గములు వేదాంతమునందు. పారమార్థికం అంటే ప్రత్యేకం కాదు, వ్యావహారికం అంటే ఈ యొక్క ప్రపంచకు సంబంధించినటువంటిది కాదు, ప్రాతిభాసికమంటే దీనికి ఏదో ఇంకొకటి అట్టడుగులు పడినటువంటిది కాదు. మూడింటి యందు ఏకత్వమే ఉంటుండాలి. ఒక సముద్రం ఉంటుండాలి, ఈ సముద్రంలో అలలు రేగుతుండాలి, ఈ అలల నుంచి నురుగు వస్తుంటుండాలి. సముద్రంలో ఏ చల్లదనము ఏ తీపి ఏ పలచన ఉంటున్నదో అలల్లోన నురుగులో కూడా అదే గుణంలో ఉంటున్నాయి. అదే విధంగానే ఈ సముద్రంలో ఉన్న జలమే అలలు ఎందు కూడా ఉంటుండాలి, అలల నుంచి ప్రారంభించినటువంటి నురుగునందు కూడా ఉంటుండాలి. కనుకనే ప్రాతిభాషికమన్నా వ్యావహారికమన్నా పారమార్థికమన్నా మూడింటి యొక్క ఏకత్వమే. లౌకికమైన జగత్తులో జీవించినటువంటి సమయంలో ఇది వ్యావహారికం అంటున్నాము, మానసిక సంబంధమైనటువంటి యొక్క జీవితంలో అనుభవించే సమయంలో పారమార్థికము అంటున్నాము, తలంపుల యొక్క దీంతిలో మనం జీవించే సమయం లోపల ఇది ప్రాతిభాషికము అంటున్నాము. పేర్లు వేరు వేరే కానీ యథార్థం ఒక్కటే. కనుకనే భగవత్ తత్వం అనేటువంటి దాన్ని గుర్తించాలనుకుంటే మొట్టమొదట సామూహ్యం అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి. కనుకనే పరమేశ్వరి అనేటువంటి దాని నుంచి మనం సృష్టిలో ప్రవేశించి సమష్టితో కూడి వ్యక్తిత్వాన్ని సార్థకం చేసుకోవాలి. కనుకనే వ్యష్టి సమష్టి సృష్టి పరమేశ్వరి ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము నిజంగా అనుభవించడానికి ప్రయత్నించాలి. వ్యక్తియే లేకపోతే వ్యష్టియే లేకపోతే సమష్టికి అవకాశమే లేదు, సమష్టియే లేకపోతే సృష్టే లేదు. ఒక్క వృక్షము వనము కాలేదు, ఒక్క వ్యక్తి సమాజం కాలేదు, ఒక్క ఇల్లు గ్రామం కాలేదు. అనేక ఇండ్లు చేరినప్పుడే గ్రామం అవుతుంది, అనేక మనుషులు చేరినప్పుడే సమాజం అవుతుంది, అనేక వృక్షములు చేరినప్పుడే వనం అవుతుంది. వనములో ఉన్నటువంటిదే ఈ చెట్లు, ఈ చెట్లతో ఉండినటువంటిదే వనం, వ్యక్తితో ఉన్నటువంటిదే సమష్టి, సమష్టితో చేరినటువంటి వాడే వ్యష్టి. కనుకనే వ్యష్టియే లేకపోతే సమష్టియే లేదు, వృక్షమే లేకపోతే వనమే లేదు. కనుకనే ఇవన్నీ కూడా వేదాంత పరిభాషనందు అనేక రకమైనటువంటి మార్గములను ప్రజలకు బోధించే నిమిత్తమై ఈ రకమైనటువంటి పేర్లు పెడుతూ వచ్చారు. కాని కట్టకడప్పటికి సర్వం ఒక్కటే. కనుక ఏకత్వం చేతనే మనము ఈ యొక్క సమష్టి తత్వాన్ని అనుభవించి తదుపరి సృష్టిని కూడా మనం అర్థం చేసుకుని పరమేశ్వరితో మనం ఐక్యం అవుతాం. జీవుడు దేవుడు అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఒక చిన్న పదంతో మనం ఆలోచించవచ్చు. వ్యష్టి జీవి, సమస్తి దేవుడు. అనేకత్వంతో కూడినటువంటిది దైవత్వము, ఏకత్వంతో కూడినటువంటిది మానవత్వము. కనుక మానవత్వానికి దైవత్వానికి భేదం ఏమిటి? అనేకత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని మనం దర్శించాలి. దానిని విశ్వ విరాట స్వరూపము అన్నారు. అంతా ఇప్పుడు చూస్తున్న శిరస్సులంతా కూడా విశ్వ విరాట స్వరూపమే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అనేక శిరస్సులు, అనేక పాదములు, అనేక హస్తములు ఉన్నటువంటిది ఏమిటది? అదే దైవత్వం. దీని యొక్క అంతరార్థం ఏమిటి? అందరూ కూడా దైవ స్వరూపులే. కేవలం నీవు వ్యక్తిత్వంగా నీవు బాధపడటం చేతను, అనుభవించడం చేతనే ఈ సమస్య యొక్క తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు. వ్యక్తిత్వాన్ని నీవు మర్చిపోవాలి, సమస్తిత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. కనుక దేహాభిమానం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క అశాంతికి మూల కారణము. కనుకనే దేహాభిమానం అనేటువంటిది పెట్టుకుని ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక పనిముట్టు. ఈ పనిముట్టు ద్వారా నేను అన్ని పనులు చేస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణము, దీనిని ఒక పనిముట్టుగా తీసుకుని ఈ శబ్దం మీకు అందరికీ వినిపింపజేస్తుండాలి. కనుక ఈ యొక్క పనిముట్టు ఒక్కటే, వినే చెవులు అనేకంగా ఉంటున్నాయి. కనుక నీ వెస్ట్ ద్వారాని సమస్తలను అనుభవించడానికి వీలవుతుంది. మనకు కన్నులున్నాయి, కన్నులు ఒక్కటే, కానీ చూచేది భిన్న రూపాలను చూస్తున్నా. అయితే ఇన్ని భిన్న రూపములు చూస్తుండాలి, లక్షల మైళ్ళు ఉండినటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తుండాలి, కానీ తనను తాను ఈ నేత్రము చూడలేకపోతుండాలి. ఇదే విధంగానే మానవుడు అన్నింటినీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, అన్నింటినీ తెలుసుకున్నాడు, కానీ తనను తాను తెలుసుకోలేదు. అదే వచ్చింది దోషం. ఆ దోషం చేతనే భిన్నత్వం అభివృద్ధి అవుతుండాలి. తనను తాను తెలుసుకుంటే ఇంకా భిన్నత్వం అనేదే ఉండదు, ఏకత్వం అవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను తనను తాను తెలుసుకునే నిమిత్తమై ఈ యొక్క సృష్టి యందు సమష్టిలో ప్రవేశించి ఈ యొక్క పరమేశ్వరుని మనం దర్శించాలి. కనుక ఈ సమష్టి యొక్క సమావేశము ఎందుకోసం జరుపుతున్నాము? దీని లోపల మూడు చాలా ప్రధానమైనటువంటిగా ఉంటుండాలి. సమస్తలో ఉండినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావాలు ఏ రీతిగా ఉంటుండాలి? చంద్రుని వంటి మనస్సు, అనగా చల్లదనంతో కూడిన హృదయము. ఇంకా మన యొక్క మనసు ఏ రీతిగా ఉంటుండాలి? ఎన్న వంటి మనసుగా ఉంటుండాలి. ఇంకా మన కర్మలు ఏ రీతిగా ఉంటుండాలి? మన మాటలు ఏ రీతిగా ఉండాలి? తేనె వంటి మాటలుగా ఉండాలి. వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనసు, తేనె వంటి పలుకు, ఈ మూడు ఉండినప్పుడే నీవు సరి అయినటువంటి వ్యక్తిగా రూపొందుతావు. కాని ఈనాటి పలుకులు కఠినమైన పలుకులుగా ఉంటున్నాయి. ఈనాటి మనస్సు కేవలము ఒక విధమైనటువంటి దుర్మార్గ బుద్ధితో కూడినటువంటిగా ఉంటుండాలి. ఇది వెన్న వంటి మనసుగా ఉండాలి, శిలా హృదయుడు కాకూడదు. ఈ ఆధ్యాత్మికమునకు మూల మార్గం ఇవి మూడే. వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి మనస్సు, తేనె వంటి పలుకు, ఇదే మన ఆధ్యాత్మికము. ఇది త్రిపుటి యొక్క ఏకత్వము. త్రిపుటి, ఈ త్రిపుటి ఎక్కడ ఉంటుందో అక్కడంతా ఈ పరమేశ్వరుని సాక్షాత్కరిస్తుంటారు. కనుకనే దీనికి సాధ్యమైనంత వరకు కూడాను దేహాభిమానంను కొంతవరకు తగ్గించుకుంటూ ఆత్మాభిమానమును పెంచుకొని మన నిత్య జీవితం లోపల వెస్ట్ నుంచి సమస్తలో ప్రవేశించి సమస్తి నుంచి కూడా సృష్టిని చూచి సృష్టి ద్వారా మనం పరమేశ్వరుడు ఏకం కావాలి. కనుకనే వేదాంతము పరమేష్ఠి సృష్టి సమష్టి వ్యష్టి, ఇదే మన యొక్క గట్టి ముక్తి, సంతృష్టి యొక్క జీవితము. ఈ సంతృష్టి మనకు కావాలంటే ఈ వ్యక్తిని సమష్టిలో ప్రవేశపెట్టాలి, ఏకాంతంగా జీవించేటువంటి దాన్ని పూర్తి దూరం చేయాలి, పది మందితో చేరాలి, పది మందిలో ఉండినటువంటి మంచిని మనం పెంచుకోవాలి, పెంచుకున్న మంచిని పంచిపెట్టాలి. పెంచుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. 100 రూపాయల నోటు చేతిలో పట్టుకుని ఆకలి ఆకలి అంటే నీకు ఆకలి తీరుతుందా? ఆ 100 నోటు అంత చిల్లరగా చేసి దానికి ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టి తరువాతనే ఆకలి తీసుకోవటానికి వీలవుతుంది. ఏకత్వంగా ఉంటే ప్రయోజనం లేదు. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడాలి. దీనినే భగవద్గీత కూడా బోధించింది. సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. సర్వధర్మాం పరిత్యజ్య, నీకు దేహాభిమానమైనటువంటి ధర్మములు త్యజించు. ఇవన్నీ త్యజిస్తే ఇంకేమిటి ఉండేది నాకు? పిచ్చివాడ, అవన్నీ కూడా ఒక నయా పైసా విలువతో కూడినటువంటివి. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. అర్జున, సర్వధర్మంలో వదిలిపెట్టి అరణ్యంలో ప్రవేశించి ఆలుబిడ్డను ఇడ్చిపెట్టి కాషాయ వస్త్రం ధరించి సన్యాసి కామని నేను చెప్పటం లేదు. ఆ విధంగా త్యజించడానికి ఎవరి కూడా ప్రయోజనం లేదు. ఆ విధంగా త్యజించకూడదు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నీ కర్మను నీవు ఆచరించు, అన్ని కర్మలు ఎందుకు దివ్యమైన భావాన్ని నీవు వహించు. దీనికి ఒక చిన్న ఉదాహరణము, ఇండియా లోపల ఒక్క రూపాయికి 100 దమ్మిడీలు అంటారు. అయితే ఈ 100 నయా పైసాస్ ఒక రూపీస్, 100 రూపీస్ కు 10,000 నయా పైసాస్ వస్తాయి. ఈ 10,000 నయా పైసాస్ తీసుకుని మూట కట్టుకుంటే భారంగా ఉంటుంది. ఇది భారంగా ఉంటుంది, భద్రంగా ఉండదు. ఇంత మూటను ఎవరైనా చూస్తే దొంగలు వచ్చి దోచుకుని పోతారు. దీనిని భద్రం చేయడానికి వీలు కాదు, బరువును మోయడానికి సాధ్యం కాదు. పిచ్చివాడ, ఇంత బరువును ఎందుకు ఎత్తుకుంటావు? దీన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు? నీకు దాచుకోవాల్సినటువంటి దాన్ని నేను ఇస్తున్నాను, తీసుకో. మాం ఏకం శరణం వ్రజ, నాకు శరణాగతిగా నేను ఇచ్చేసేస్తాను నీకు. ఎట్లా శరణాగతి? ఈ 10,000 50,000 నాకు ఇచ్చేసే, 100 రూపీస్ నీకు నేటిస్తాను. ఈ 10,000 నయా పైసాస్ ఎంత బరువు? ఇదే వేళనే ఒక 100 రూపీస్ నోట్ కు వస్తుంది. 100 రూపీస్ నోట్ నువ్వు సులభంగా దాచిపెట్టుకోవచ్చును, లైట్ గా దాన్ని ఎత్తుకుని పోవచ్చును. కాబట్టి ఈ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసి ఆ ధర్మం, ఈ ధర్మం, ఆ ధర్మం అనేటువంటి ఈ నయా పైసాలంతా ఎందుకు మూట కట్టుకుంటావు? ఈ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసి 100 రూపీస్ నోట్ నీకు ఇస్తాను, ఇది ఏమాత్రమైనా నీకు నష్టమా? నష్టం లేదే, కష్టం తగ్గింది, భయం తగ్గింది, ఆనందం హెచ్చింది. ఈ మూట నీ దగ్గర ఉండినంత వరకు భయం ఉంది, భారం ఉంది, నీవు దీనిని దక్కించుకునేటువంటి ఒక శక్తి లేకుండా పోతుంది. తద్వారా నీవు అశాంతిని కూడా పొందుతున్నావు. అశాంతి దూరం కావాలంటే ఈ భారాన్ని తగ్గించుకోవాలి. ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే దీనికి లైట్ అయినటువంటి ఒక విలువైనటువంటి ఒక సమత్వమైనటువంటి ఒక సత్వాన్ని పొందాలి. 10,000 నయా పైసాస్ కు సరితూగేటువంటిది 100 రూపీస్ నోటు. కనుకనే నీవు ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి అనేక చింతలతో ఉంటున్నావు. ఏమిటి ఆ చింతలు? పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, ఇవన్నీ చింతలే మనకు. ఇంత చింతలతో కూడినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతసంగా ఉండాలంటే ఎట్ట వస్తుంది సంతోషం? కనుక నీ ఈ చింతలంతా దూరం చేసుకునేటువంటి సంతోషాన్ని నీకు పొందా. సర్వ చింతల బాపెడి సాయి ప్రేమ. ఎక్కడైన జనులారా, ఇంతకన్నా నువ్వేరెద్ది ఎరుగపరదు, సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. కనుక మనం ప్రాపంచికమైనటువంటి సర్వమును చింతనే. పెండ్లి పెండి పెండి, పెండిలో చింత లేదు కదా అని మీరు అనొచ్చును, కానీ అప్పటికప్పటికి మాత్రం సంతోషంగా జగత్తును మరిచి ఉంటావు. సెకండ్ డేనే ప్రారంభమవుతుంది అది యోచనలు. ఈ యోచనలు కనపడవు. సంతోషంగా బ్యాండ్ మేళాలతో కొడుతుంటే ఆనందంగా పీటలపైన తూగుతుండేటువంటిది నీకు కనిపిస్తుంది. కనుక ఈ మంగళకరమైనటువంటిది కూడా ఒక చింతనే. నీకు కుమారుడు కావాలి, కుమారుడు అది కూడా చింతనే. భార్యకు నవమాసం అయితే ప్రసవం ఏ రీతి అవుతుందో ఏమిటో, ఎప్పుడు పుడుతుందో ఏమిటో, ఏ విధమైన ఇదంతా చింతనే. వింత కూడా చింతనే, సంతోషం కూడా చింతనే, అన్ని చింతలే ఈ ప్రకృతిలో. ఈ ప్రకృతి యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుండకుండా ఉండినంత వరకు ఇవి చింతనే. అర్థం చేసుకుంటే మా సర్వము సంతోషమే. కనుక అండర్స్టాండ్ చేసుకోవటం ఇదేని అండర్స్టాండ్ చేసుకోవాలి, పరమేష్ఠిని అండర్స్టాండ్ చేసుకోవాలి. దానిని మనం అండర్స్టాండ్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే ఇంకా అన్ని చింతలు కూడా దూరం అయిపోతాయి. నీకేం కావాలి? నాకు గులాబ్ జామ్ కావాలి. నీకేం కావాలి? లాడు కావాలి. నీకేం కావాలి? మైసూర్పాక్ కావాలి. నీకేం కావాలి? జిలేబీ కావాలి. ఇంకోరికి నీకేం కావాలంటే కీరు కావాలి. కానీ ఇవన్నీ జిహ్వ చాపల్యం యొక్క పేర్లే, కాని అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే. కనుక చక్కెర యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకుంటే మైసూర్పాక్ అయితే ఏమి, గులాబ్ జామ్ అయితే ఏమి, చక్కెర అయితే ఏమి, పాలకోవ అయితే ఏమి, అంతా ఒక్కటే. కనుకునే స్వీట్స్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫరెన్స్ గా ఉంటుండాలి, కానీ షుగర్ ఒక్కటిగానే ఉంది. అదే రీతిగానే భగవంతుడు ఒక్కడే, అందరి ఎందు ఉండినటువంటి ఒక దివ్యతత్వం ఒక్కటే. వేదాంతం సర్వం కలివిదం బ్రహ్మ, అంత బ్రహ్మమయమే. దీనినే సైంటిస్ట్ కూడా సేమ్ ఇది సరైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు ఐన్స్టీన్. ఈ సైంటిస్ట్ కూడా ప్రపంచంలో రెండు ఉంటున్నాయని వాదిస్తూ వచ్చారు. ఏమిటి? ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ అన్నారు. కానీ ఐన్స్టీన్ దాన్ని ఒప్పుకోలేదు. మ్యాటర్ లేక ఎనర్జీ లేదు, ఎనర్జీ లేక మ్యాటర్ ఉండదు. కర్మకుడును ఒక ఎనర్జీ శక్తియే. ఈనాడు ఈ 200 సంవత్సరం నుంచి పాశ్చాత్య దేశం లోపల సైన్స్ అభివృద్ది అవుతూ వచ్చింది. ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడాను, ప్రాచీన కాలం నుంచి కూడాను మన భారతీయ సంస్కృతి ఎందు, పవిత్రమైన ఋషులు ఎందు కూడాను దీనిని ఏనాడు అర్థం చేసుకున్నారు. కనుక రామదాసు కూడా చెప్పాడు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. పోతను కూడా చెప్పాడు, ఏనాటి వాడు అతను, అంతా బ్రహ్మమయం, ఈ జగమంతా బ్రహ్మమయం. ఈనాడు వీళ్ళు చెబుతున్నారు అంత శక్తిమయమని. వీళ్ళు పుట్టక పూర్వమే చెప్పారు శక్తిమయమని మనం భావరుషులు. ఈనాడు వీరు ఏదో ఒక సైంటిస్ట్ తెలుసుకున్నట్టుగా ఒక పేరు, ఒక ఇది, ఒక పరిమితము చెప్తూ వస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణము, నేను 15 సంవత్సరముల పూర్వము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో బెంగళూరులో డైరెక్ట్ గా ఉంటున్నాడు భగవంతుడు. అప్పుడు అక్కడ ఒక సైంటిస్ట్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లోపల కొన్ని కొన్ని మీటింగ్లంతా పెట్టుకుని మాట్లాడుతూ వచ్చారు. ఈ దీంట్లో ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడు, సూర్యుని యొక్క ఏజ్ని గురించి దీనికి ఒక పరిశోధన చేశాను అని చెప్పి ఏదో ఎన్నో మిలియన్ అని పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఒకటి పెట్టి కావాల్సిన సున్నలు చూస్తే ఎన్నో మిలియన్ అయిపోతాయి. ఎందుకు ఈ అవస్థ పట్టము, అనాది అని చెప్తే పోదా? అంటే అనాది అని చెప్తే ఇది అనాగరికత. 100 మిలియన్లు అనేటువంటి వయసు అని చెప్తే ఇది సైంటిస్ట్. ఎందుకంటే నంబర్ చెప్తున్నాడు. నంబర్ చెప్పినంత మాత్రం ఇన్ని 1000 సంవత్సరం కింద ఈ నంబర్ ఎట్లా తెలుసు ఇతనికి? ఇదే భ్రమ, ఇదే మూర్ఖత్వము. అనాది అని చెప్పడం మూర్ఖత్వం అంటున్నారు. అనాది అనేటువంటిదే సరైన కరెక్ట్ వర్డ్ ఇన్ని మిలియన్ ఇయర్స్ అంతా చెప్పటమే అదే రాంగ్ ఆన్సర్. ఈనాడు రాంగ్ ఏ రైట్ అయింది, రైట్ ఏ రాంగ్ అయింది. ఈనాటి పరిస్థితులంతా ఈ విధంగా మారుతూ వస్తుంది. కనుక మన ప్రాచీనులు అనాది కాలం నుండి కూడా పరమేశ్వరిని అర్థం చేసుకోవటం చేతనే సర్వము వారికి సులభంగా చెప్పగలుగుతూ వచ్చారు. కారణం ఏంటి? పరమేశ్వరి ద్వారా సృష్టి రహస్యాన్ని గుర్తించారు. ఈ సృష్టి రహస్యం ద్వారా సమష్టిని అభివృద్ధి పరిచారు. ఈ సమష్టి స్వరూపంలో వ్యక్తిత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించినటువంటిదే తన్ను తాను తెలుసుకోమని చెప్పటము. సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. సెల్ఫ్ అంటే ఏమిటి? తనను తాను తెలుసుకోవటము. అది అందరికీ సాధ్యం కాదు. అయితే దీనికి ఏ చదువు ఉండనక్కర్లేదు, ఏ డిగ్రీలు పొందనక్కర్లేదు, శక్తి సామర్థ్యంలో ఉండనక్కర్లేదు. ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే నేనెవరు, 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 ఈ దేహమా కాదు, ఈ మనసా కాదు, ఈ సెన్సెస్ కాదు, మరి ఎవరు? ఈ విధంగా సులభమైన మార్గం లోపలే తాను ఎవరంటే దీన్ని అన్నిటికీ ఒక మాస్టర్ అనేటువంటి వాడిగా తెలుపుతుంది. నేను నా దేహము, నా బుద్ధి, నా మనసు అనుకున్నప్పుడు నేను ప్రత్యేకంగా ఉన్నాను దీన్ని అన్నిటికీ. మాస్టర్ బాడీ, మైండ్, సెన్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో నేనని భ్రమిస్తున్నావు. నిజంగా నిన్ను నీవు తెలుసుకునేటువంటి దాంతో అబద్దం అనుకుంటున్నావు. ఇగ్నరెన్స్ అనేటువంటిది, ఈ అజ్ఞానం అనేటువంటిది ఉండటం చేతనే మనం ఇన్ని అమాయకత్వంలో మునిగిపోతున్నాము. పోవాలనుకుంటే ప్రజ్ఞానాన్ని పెంచుకోవాలి. దీనికి చక్కని ఆదర్శం ఉంటుండాలి. దేహంతో ప్రారంభమయ్యేది ఒక జ్ఞానము, భౌతిక జ్ఞానము. మనసుతో ప్రారంభమైనది సుజ్ఞానము. హృదయంతో ప్రారంభమైనటువంటిది ఆత్మజ్ఞానము. భౌతిక జ్ఞానము, జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఈ మూడింటికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. కనుకనే ఈ మెటీరియల్ నాలెడ్జ్ అనేటువంటిది దేహానికి సంబంధించినటువంటి, దీనికి అన్నిటికీ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుండాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, దీనికి అక్కడ రీసౌండ్ వస్తుండాలి. మాట్లాడకపోతే రీసౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఫోటో తీసినట్టు తక్షణమే రిఫ్లెక్షన్. కనుకనే ఈ యొక్క దీనంతా ఒక అద్దం ముందు పోయి చూస్తే మన రియాక్షన్ ఒకటి ఉంటుండాలి. ఈ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది అనాది కాలం నుంచి ఉండేటువంటిది ఈ ప్రకృతి యొక్క సంబంధం. ప్రతి మ్యాటర్ ఎందుకు ఒక విధమైనటువంటి ఎనర్జీ ఉంటుండాలి. ప్రతి మ్యాటర్ ఎందుకు ఒక విధమైనటువంటి అయస్కాంతం ఉంటుండాలి. ప్రతి మ్యాటర్ ఎందుకు లేజర్ కిరణాలు ఉంటున్నాయి. ప్రతి మ్యాటర్ ఎందుకు ఎనర్జీ అనేటువంటిది అనేక రూపాన్ని ధరిస్తుంటుండ. చూడండి, ఒకటి ఇప్పుడు చెయ్యి ఉంటుండాలి. ఇది లైఫ్ హ్యాండ్ అంటున్నాము. ఈ టేబుల్ లైఫ్ లెస్ మ్యాటర్ అంటున్నాము. కానీ లైఫ్ హ్యాండ్ తీసిపోయి లైఫ్ లెస్ టేబుల్ కొట్టడానికి నొప్పి వచ్చేసేసింది. ఈ పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? నీవు డస్క్ ను కొట్టావా? డస్క్ నిన్ను కొట్టిందా? నీవు కొట్టినప్పుడు డస్క్ నొప్పి ఉందో లేదో ఎవరికి తెలియదు. కానీ నీవు నొప్పి పడుతున్నావు అంటే డస్క్ నిన్ను కొట్టింది. నీవు డస్క్ ను కొట్టలేదు, డస్కే నిన్ను కొట్టింది. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా చూసినప్పుడు అది మనం అనిపించినట్టుగా కొంత కనిపిస్తుంది. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. ఈ రియాక్షన్ అనేటువంటిది లేకుండా, రీసౌండ్ లేకుండా, రిఫ్లెక్షన్ లేకుండా ఉంటుందంటే దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి. కనుక మొట్టమొదట మనము ఈ సమావేశంలో, ఈ కాన్ఫరెన్స్ లోపల గుర్తించవలసినటువంటిది పరమేశ్వరి తత్వాన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి. ఈ పరమేశ్వరి లక్ష్యం మనకు ఎంత ప్రాప్తిస్తుంది? గుడ్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ. ఈ బ్యాడ్ కంపెనీ వల్ల మనకు బ్యాడ్ థాట్స్ ఏ వస్తాయి, కనుక గుడ్ కంపెనీతో చేర్చే గుడ్ థాట్స్ మనకు డెవలప్. ఈ గుడ్ థాట్స్ కంపెనీ వల్ల అభివృద్ది అయినప్పుడు గుడ్ మ్యాటరే మనలో ప్రవేశిస్తుంది. అది ఏ సృష్టి యొక్క రహస్యము? సృష్టిలో సర్వము మంచిదే, చెడ్డ పదార్థం అనేటువంటిది లేదు. ఆ సత్యాన్ని నీవు గుర్తించాలి. ఏది చెడ్డది కాదే, అంతా మంచిది. ఏదో నీకు మాత్రం కొంత చెడ్డ కావచ్చును, ఆ చెడ్డ ఇంకొకరికి మంచి కావచ్చును. నిజంగానే చెడ్డ ఉంటుంటే అందరికీ చెడ్డనే కావాలి, కానీ అందరికీ చెడ్డ చెడ్డ కావటం లేదు. కొందరికి చెడ్డ, కొందరికి మంచి అవుతుంది. కనుక ఇది సత్యం కాదు. సత్యం అనేటువంటిది అందరికీ ఒకటిగానే ఉంటుండాలి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఎంతమంది అయినా కూడా చెప్పుకోని అది ఒక్కటిగానే రావాలి. 2+2=4. ఇది పాకిస్తాన్ వాళ్ళు చెప్పని, రష్యన్స్ చెప్పని, చైనీస్ చెప్పని, బ్రిటిష్ చెప్పని, అమెరికా చెప్పని, ఇండియన్స్ చెప్పని, ఎవరు చెప్పినా గానీ ఇది రైటే రైటే రైటే. కనుక దేశకాల పాత్రకు అతీతమైనటువంటి ఒక తత్వము ఈ సత్యము. ఏ దేశం వాళ్ళకైనా సత్యం సత్యమే. ఈ సత్యాన్ని ఒక్కటిగానే భావించి మనము నిత్య జీవితంలో కూడా దీన్ని అనుభవిస్తూ రావాలి.
భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి. శాంతి నహి.